पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः। ॐ पुनातु पुण्डरीकाक्ष, ॐ पुनातु पुण्डरीकाक्ष, ॐ पुनातु पुण्डरीकाक्ष। శిరస్కి నీళ్లు చల్లుకోండి, అక్కడ నీళ్లుంటే, నీళ్ళు లేకపోతే నీళ్లు చల్లుతున్నామని భావన చేసుకోండి. ఆచమనము ఓం అమృతోపస్థానమసి స్వాహ, ఓం అమృతాభిధానమసి స్వాహ, ఓం సత్యం శిశ్రీర్మే శ్రీ శ్వేతాం స్వాహ. శిఖాబంధనము శిరస్సు మీద చేపెట్టుకోండి. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే కృష్ణదేవీ శిఖాపంచే తేజో వృద్ధిం కురుష్వమే. చేయండి, చిన్నదోలో కూర్చోండి, గాలి పీల్చుకోండి, పూర్తిగా పూర్తిగా వదలండి. చేసుకోండి అలా కాసేపు. నేను మంత్రం చదువుతున్నంతసేపు కూడా మీరు గాలి లోతుగా పీల్చుకొని లోతుగా వదలండి. ఓం భూం భావం స్వాం మాం జనాం తపాం సత్యం ఓం తత్సవితర్వరణ్యం భగో దేవస్య ధీమే ధియోయోన ప్రచోదయాద్యోం ఆపో జ్యోతిర సంవృతం బ్రహ్మభూభువస్సువరోం. కొంచెం చేతిలో నీళ్ళు తీసుకోండి, కుడి చేతితో దాన్ని మూసేయండి, కుడి తల మీద కానీ కుడి మోకాల మీద కానీ పెట్టుకోండి నీళ్ళు. ఒక్కసారి గాయత్రి మంత్రము, ఒక్కసారి మహాలక్ష్మి మంత్రం చదువుకుందాం. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. ఓం శ్రీం ఐం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం వాంగ్మీ ఆశేస్తు రెండు కథాలు తుంచుకోండి. ఓం నశోర్మే ప్రాణోస్తు, ఓం అక్షణోర్మే చక్షురస్తు, ఓం కళయోర్మే శ్రోత్రమస్తు, ఓం బాహోర్మే బలమస్తు, ఓం ఊర్వోర్మే ఓజోస్తు, ఓం అరిష్టాని మేంగాని మనస్తన్వా మే సంతు. ఒక్కసారి చేతిలో కొంచెం అక్షంతం తీసుకొని శుద్ధికి నమస్కారం చేసుకోండి. ఓం పృథిపయ ధృతాలోకా దేవీ త్వం విశ్వనాధృత పంచధార్య మాం దేవీ పవిత్రం తురచాసనం. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఒక దీపాన్ని వెలిగించండి, గాయత్రి మంత్రం చదువుకుంటూ ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. ఒక దీపాన్ని వెలిగించేసి ఆ వెలిగించిన దీపముతో మిగతా నాలుగు దీపాలు వెలిగించేయండి మంత్రం చదువుకుంటూ. ఓ మంత్రం చదవండి అందరూ. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. వెలిగించిన దీపముతోనే మిగతా నాలుగు దీపాలు వెలిగించాలి. మళ్ళీ అగ్గిపూలు గీకండి. మొదట వెలిగించిన దీపముతో మిగతా నాలుగు దీపాలు జాగ్రత్తగా వెలిగించండి. మంత్రం చదువుతూ ఉండండి. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో నః ప్రచోదయాత్. చెప్పండి. ఇప్పుడు ఐదవ వెలుగు ఒకేసారి వెలిగించేయండి. దీనికి మొదట వెలిగించిన దీపం మీకు గుర్తుంటే ఆ దీపాలను వెలిగించుకోండి, లేకపోతే ఏ దీపంతో అయినా వెలిగించేసుకోండి. ఐదవ వెలుగులు ఒకేసారి ఐదగలతో వెలిగించేసి అక్కడ భూమి మీద అరటిపండు మీద ఎక్కడ గుర్తు చేయండి వాటిని మీకు వేరుగా ఉన్న చోట. ఓం భ్రువ స్వరిణ్యం భగో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. స్థిరంగా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి, నడుము తిన్నగా పెట్టుకోండి. దృష్టి మీ మూలాధారం మీద ఉంచుకోండి. అక్కడ మహాలక్ష్మి మంత్రం జపం చేయండి. మూలాధారం దగ్గర ఒక మంత్రము, అలాగా ఆరు మంత్రాలు మనం చేస్తాం. ఆధ్యాత్మికం వరకు వస్తాం మహాలక్ష్మి మంత్రంతో. ఉద్దత్తులు వెలిగించేశారు, అది బుక్ చేసేయండి. ఇంకా దాని జోలికి వెళ్ళకండి. ఓం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ స్వాధిష్టానము. ఓం శ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మరికొరకము దర్శించుకుని కళ్ళు మూసి కూర్చోండి. ఆజ్ఞాచక్రం దగ్గర జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతిలో ఆ మహాలక్ష్మీదేవి ఉన్నది, దాన్ని గమనించుకోండి. ముందుగా కళ్ళు తెరిచి ఇక్కడ ప్రసాదం లాంటిది ఏదైనా ఉంటే ప్రసాదం పెట్టుకోండి. కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ నివేదన చేసుకోండి. ఏమీ లేకపోతే మీ హృదయ పుష్పాన్నే భగవంతుడికి అర్పించుకోండి. ఇది ఒక కర్మకాండ మాత్రమే కనుక పళ్ళున్నాయా పువ్వులున్నాయా అనేది చూసుకోకర్లే. మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే అన్ని ఇచ్చినట్టే. ఆ సమర్పణ భావంతో ఆ ఉన్న పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ మిమ్మల్ని కానీ మిమ్మల్ని మీరు అర్పించుకోండి. కర్పూరం ఉంటే కర్పూరం తీసుకోండి, లేకపోతే ఒక దీపాన్ని చేతిలో తీసుకోండి, ఆరుతిద్దాం. ఓం బ్రహ్మ వేదాం పరితో వదంతి పరమం ప్రధానం పురుషస్తదన్నే విశ్వోద్యతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మావరణిందరుక్రమరుతస్కంబంతి దివ్యైస్తవై వేదే సాంగపదక్రమోపనిషదే జాయంతి యం తామగా ధ్యానావస్థిరుపద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం మరిడుసురాసురగణ దేవాయ తస్మై నమః. మెల్లిగా జ్యోతిని పైకెత్తండి. మీరు ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు మరి చూసుకోండి, అది నిలబడకుండా. ఒకసారి గాయత్రీ మంత్రము, ఒకసారి మహాలక్ష్మి మంత్రం. ఓం భవ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం కింద దింపేయండి. మీ రెండు చేతులు కూడా కాస్త దీపం వేడి తగిలేటట్టు పెట్టుకోండి. బయట కూర్చున్న వాళ్ళు కూడా చేతుల్ని అగ్ని మీద పెట్టి అగ్ని యొక్క ఉత్సాహాన్ని నాలో నింపుకుంటున్నాను మనస్సులోనే అనుకోండి. అగ్ని యొక్క ఉత్సాహాన్ని నాలో నింపుకుంటున్నాను మనస్సులో మీరు అనుకోవాలి. మీరు అనుకోకపోతే పైన నోట్లో చేయిస్తా. అగ్నిని చూస్తూ అగ్ని మీద చేతులు పెడుతూ దూరం నుంచే ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే అగ్ని యొక్క వేడి మనకి రావాలి, ఆ ఉత్సాహం మనకి రావాలి. చేత అగ్ని దేవత నుంచి బాహ్య పరిస్థితులు ఎంత అననుకూలముగా ఉన్నా కూడా నా ఉత్సాహాన్ని పోగొట్టుకోను అనే సంకల్పము తీసుకుంటున్నాను. రెండవది, సాధ్యమైనంత వరకు నేను 24 గంటలు నా దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర ఉంది చేసుకుంటాను. రెండవ దీక్ష ఏంటి అంటే నా దృష్టిని నేను సాధ్యమైనంత వరకు ఆజ్ఞాచక్రం మీదే ఉంచుకొని జీవిస్తాను. ఈ ఆజ్ఞాచక్రం మీదే ఉంచుకు జీవించటం అంటే ఏమిటి, దాని కొరకు మనం ఏం చేయాలి అనే దానికి ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మన్నాను. అంచేత ఒక్కసారి అలాగే దండం పెట్టుకుని అగ్నిదేవుడికి చేతులు తీసేయండి. అంటే రెండు దీక్షలు ఇప్పుడు తీసుకున్నాం మనం. ఒకటి ఏంటి అంటే బాహ్య పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా కూడా మా ఉత్సాహాన్ని మేము వదులుకోము, పని చేసుకుంటూ వెళ్తాము. రెండవది ఏం చెప్పాను అంటే ఆజ్ఞాచక్రములు జీవించడం నేర్చుకుంటాను. ఆ ఆజ్ఞాచక్రంలో జీవించుకోవటానికి చేయవలసినటువంటి పనులేంటి, పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య మనకి అందజేసినటువంటి ఆ వివరాలను ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. ఇంచేత మీకు అక్కడ కూర్చొని వినటానికి వీలుగా ఉంటే అక్కడ కూర్చోండి, లేకపోతే అక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చోండి. దండం పెట్టేసుకోండి అగ్నిదేవుడికి. ఇక మన కార్యక్రమం మొదలు పెడదాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సాధన మీరు ప్రతిరోజు మీ ఇళ్లలో చేసుకోవాలి. దాన్ని మనము గురుస్థానము అని చెప్పుకున్నాం. ఈ గురుస్థానాలు ఒకరోజు రెండు రోజుల కోసం కాదు, మన జీవితాంతము కూడా గురువు యొక్క కనుసన్నలలో మెదుగుతాము. గురువు చెప్పేటటువంటి జీవిత విధానాన్ని అవలంబిస్తాము అనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ గురుస్థానాలు ఉండాలి. అంటే 12 ఇటీగల గల యజ్ఞకుండము అక్షరక్రమంలో మనం చేసుకున్నాం పవిత్ర పవిత్రత నుంచి గురు ప్రార్థన వరకు ఇందాక చేయించాను కదా, అలా చేసేసుకుంటారు. మీరు చేసేసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకున్నటువంటి మాలల సంఖ్య, ఒక మాల గాయత్రి నాలుగు మాలలు, మీరు ఏ దేవతని పూజించదలుచుకున్నారో ఆ దేవత యొక్క మాల చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆరతిస్తారు. ఆరతిచ్చిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి మీ కార్యక్రమం పూర్తి చేసేసుకుంటారు. ఇది కర్మకాండ పరంగా మీరు రోజు చేయవలసుకునేటటువంటి విధి విధానం. ఇందులో ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? విధి విధానం అర్థమైంది కదా. మొట్టమొదట 12 డిగ్రీలు సర్దేసుకుంటారు, దీపాలు నూనె వేసి పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న తర్వాత షట్కర్మలు చేస్తారు. ఓం అపవిత్ర పవిత్రవ, ఆచమనము, శిఖాబంధనము, ప్రాణాయామము, న్యాసము, హృదయ పూజనము, ఇవి ఆరు. ఇవి ఆరు చేశాక గురు ప్రార్థన చేస్తారు. గురు ప్రార్థన చేశాక మీరు ఎంత సంఖ్యలో మంత్ర జపము చేయదలుచుకున్నారో ప్రతిరోజు ఆ సంఖ్యలో మంత్ర జపం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రసాదం నివేదన చేస్తారు. నివేదన చేశాక ఆర్తిస్తారు. ఆర్తిచ్చిన తర్వాత దీక్ష మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు. విసర్జన మంత్రం అని చెప్పేసి మీ కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. ఇది మీరు చేయవలసినటువంటి, ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మకాండ. అంతేంది కదా, ఈ కర్మకాండలో మీరు ఇదివరకు చేస్తున్నటువంటి కర్మకాండలన్నీ మానేసినా నాకు అభ్యంతరం లేదు, అవి చేసుకుంటూ ఇది చేసినా నాకు అభ్యంతరం లేదు. అంతేకాదు మళ్ళా నన్ను అడగండి, మేము ఇదివరకు అది చెప్పారు కదా, ఇదివరకు ఇది చెప్పారు కదా. ఇక్కడ మాత్రమే మంత్రజపం నేను చేయించలేదు పూర్తిగా. ఇంకేంటే అంతసేపు మంత్రజపం చేయించలేను కదా, కానీ భావం అర్థమైంది కదా. ఇంకోటి కొందరు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, 5 దీపాలు మంత్రజపం జరుగుతున్నంతసేపు ఆ గంటన్నారో 2 గంటలు వెలుగుతూ ఉండాలా? అవసరం లేదు. ఒకసారి మీరు 5 దీపాలు వెలిగించేశాక ఇంకా ఆ దీపాల గురించి మర్చిపోండి. మీరు అసలు ఆ స్థలం నుంచి కూడా నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు. మీరు స్విచ్ వేసిన తర్వాత స్విచ్ దగ్గర కూర్చోక్కర్లే. అర్థమైన భావం స్విచ్ మీదే మీ వీలు పెట్టి ఉంచక్కర్లే. ఉంచితే ఉంచండి, అది వేరే విషయం. భావం అర్థమవుతోంది కాబట్టి మీ మంత్ర జపం గంటో గంటన్నారో ఎంతో పడుతూ ఉంటే దీపం వెలుగుతూనే ఉండాలా? అవసరం లేదు. వెలుగుతూ ఉంటే మంచిది. మధ్యలో దీపం ఆడిపోతే ఆ దీపాలతో మనకి సంబంధం లేదు. ఏ దీపం వెలగాలి? మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతి వెలగాలి తప్ప బయట జ్యోతిలు కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగితే మానవ జాతి వెలిగిస్తూనే ఉన్నది. ఇచ్చట కొన్ని ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనం ఎందుకు వెలిగిస్తున్నాము అంటే నా జీవితము అగ్నిమయంగా ఉండాలి, నా జీవితము సువాసనల వెదజల్లుతూ ఉండాలి, ఇటుకలు అవి ఎలాగైతే నా బాహ్యమైనటువంటి ఇంటిని నిలుపుతున్నాయో నేను కూడా నా గురు ప్రణాళికకి అనుసరించుతో వాళ్ళు చెప్పినటువంటి ఆలోచనా భవంతులు నిర్మిస్తాము. అంతవరకే ఆ కర్మకాండ యొక్క ఉద్దేశం. సరే, ఇంకా అసలు విషయానికి వస్తున్నాను. నేను 4 కార్యక్రమాలు మీరందరూ కూడా నిరంతరం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే చాలా మంది నన్ను చాలా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు, మరి ఇది చేయాలా మాస్టారు, అది చేయాలా మాస్టారు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక విద్యలో, ఆధ్యాత్మిక విద్య అంటే ఎప్పుడో భగవంతుల్లో లీనం అయిపోవటం కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే మా గురుదేవుడు చెప్పింది ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించటం ఎలా అనేటటువంటి విధానం నేర్చుకోబోతున్నాం మనం. ఈ జీవించటం ఎలా మనం నేర్చుకోవాలి అంటే మన ఆలోచనలో మార్పు రావాలి. ఉదాహరణకి చాలా 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 ఏకాగ్రతగా వినండి, ఎవరు వింటున్నా, ఇక్కడ కూర్చున్నా సరే, బయట ఉన్న వాళ్ళైనా సరే, ప్రపంచాన్ని మరణించి ఒక నూతన పృథ్వీ గ్రహాన్ని నిర్మించటానికి కావలసినటువంటి కార్యక్రమాలు మనం మొదలెడుతున్నాం. ఇది చిన్నమైనటువంటి కార్యక్రమాలు కాదు, మామూలు యజ్ఞాలు కాదు, మామూలు మంత్రాలు కాదు, మామూలు అనుష్ఠానాలు కావు. మంత్రాలు అదే, ఉపయోగించే విధానం వేరు. ఎప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను, బ్లేడ్ యొక్క ఉదాహరణ. చిన్న కుర్రాడి చేతిలో బ్లేడ్ ఉంటే భయపడతాం మనం, కోసుకుంటాడేమో అని. జేబు దొంగ చేతిలో ఆ బ్లేడ్ ఉంటే మన జేబులు పోతాయి. బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే మనకి కొత్త జీవితం వస్తుంది. బ్లేడ్ అదే, మంత్రం అదే, దీపాలవే, ఇటుకలవే, యజ్ఞకుండాలవే, ఊదత్తులు అదే, ఆర్తి కర్పూరం అదే, ఆరతి అదే. కానీ తేడా ఇన్నాళ్ళు కూడా మనం వీటిని మన జీవితాన్ని మార్చుకునేటటువంటి విధానంలో ఉపయోగించుకోలేదు. అడుక్కోవటానికి ఉపయోగించుకున్నాం. మనుషులు అడుక్కోకపోతే భగవంతుని అడుక్కుంటాం, బాబు నేను నీకు జపం చేశాను, నేను నీకు మంత్ర జపం చేశాను, నా ఈ కోరిక తీర్చు అని. ఇవాళ నుంచి నేను చేయబోయేటటువంటి కార్యక్రమాలు సాహస వీరులు మాత్రమే చేయగలుగుతారు. కానీ ఆ సాహస వీరులు మీరు అవుతారా అవరా మీ ఇష్టం. అది ఏంటి సాహసం కావాలి మీకు? మొట్టమొదట మీరు మీ ఆలోచించేటటువంటి విధానాన్ని మార్చుకోవాలి. మీ జీవితాలు మారాలి అంటే మీరు ఎప్పటిలాగా అందరిలాగా సమాజం ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే ఆలోచిస్తే మీరు ఇలాగే జీవిస్తారు. మీరు ఎంత గొప్ప మంత్రాన్ని చేసినా, విశ్వామిత్రుడు ఉపయోగించిన గాయత్రి మంత్రము అదే, వశిష్ఠుడు ఉపయోగించినటువంటి గాయత్రి మంత్రము అదే, దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజంలో ఉపయోగించుకోబడేటువంటి గాయత్రి మంత్రము ఇదే గాయత్రి మంత్రము, పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య ఉపయోగించిన గాయత్రి మంత్రం కూడా అదే, మంత్రం అదే, ఉపయోగించే విధానం మారింది. మీకు ఇవాళ నుంచి నేను ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని అందజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో ఒక సంవత్సరం పాటు కనుక మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, దున్నుకుంటూ వెళ్ళిపోతే, వెనక్కి తిరిగి చూడకుండా ఏం జరుగుతుందో, ఎంతమంది మనతో వస్తున్నారో, ఎంతమంది ఈ కార్యక్రమంలో అవగాహనతో పాలు పంచుకుంటున్నారో, ఎంతమంది యాంత్రికంగా పాలు పంచుకుంటున్నారో, ఇవేమీ పట్టించుకోకండి. మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు ఇవాళ నేను చెప్పేటటువంటి ఆలోచన విధానాన్ని, ఈ జీవిత విధానాన్ని మీరు అమలుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవిత విధానాన్ని మార్చుకోవాలి అంటే ఆలోచన విధానం మారాలి. ఇదంతా మీరు లౌకిక జగత్తులో చేస్తున్నదే. ఒక వ్యక్తి ఇంజనీర్గా జీవించాలి అంటే, ఇంజనీర్గా జీవించే కళ నేర్చుకోవాలి అంటే ముందు వారు ఇంజనీరింగ్ విద్య నేర్చుకోవాలి. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇవాళ నుంచి నేను ఇంజనీర్గా జీవిస్తాను అంటే కుదరదు. ఇంజనీర్గా జీవించాలి అంటే ముందు చాలా చాలా కష్టపడాలి. ముందు 12 ఏళ్ల పాటు ఒక విశేషమైనటువంటి అందరూ నేర్చుకుంటున్నటువంటి విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఇంకో 5 ఏళ్ల పాటు ఇంజనీర్గా మీరు ఏ విద్య నేర్చుకుంటారో ఆ విద్య నేర్చుకున్న తర్వాతే మీరు ఇంజనీర్గా జీవించగలరు. భారతదేశము యోగుల దేశము. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిని తస్మాత్ యోగీ భవ అర్జున, అర్జునుడు ఏమంటాడంటే నువ్వు యోగివికా అంటాడు. అంటే మా ఒక యోగి ఎలా జీవిస్తాడో మనం అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దానికి విద్య నేర్చుకోవాలి, యోగ విద్య నేర్చుకోవాలి. ఇంజనీర్గా జీవించడానికి మీరు 17 ఏళ్లు శ్రమ పడతారు. డాక్టర్గా జీవించాలంటే మళ్ళీ 17 ఏళ్లే, 12 ఏళ్ళు ఇంటర్మీడియట్ వరకు, దాని తర్వాత కనీసం 5 సంవత్సరాలు ఎంబీబీఎస్. అప్పుడు ఆ వైద్య విద్య మిమ్మల్ని డాక్టర్గా జీవించేటటువంటి కళకు అర్హుణ్ణి చేస్తుంది. ఆలోచనలో మార్పు, అది విద్య అంటే. అంటే ఇక్కడ మీరు గాయత్రి మంత్రం చేసేసాం, మహాలక్ష్మి మంత్రం చేసేసాం సరిపోదు. ఒక సంవత్సరం పాటు మీరు మీ ఈ విద్యను కూడా నేర్చుకోండి, మీ ఆలోచనలను మార్చేటటువంటి విద్యను కూడా నేర్చుకోండి. దానికి ఇంత హడావిడిగా మిమ్మల్ని పిలిచాను నేను. ఈ కార్యక్రమంలో ఒక కార్యక్రమము అందరూ పాల్గొనవచ్చు. అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, విశేషమైనటువంటి వారికి విద్య అదే లేకపోయినా, విశేషమైనటువంటి యోగ విద్య సాధనలు నేర్చుకోనకపోయినా, అనుష్ఠాన పరంపరలు చేసినా చేయకపోయినా, ప్రతి ఒక్కరూ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనగలరు. ఆ కార్యక్రమం ఏంటి అంటే మహాభారత నిర్మాణము. రామాయణము అంటే మన దృష్టి ఎంతవరకు వెళ్తుంది అంటే రావణ సంహారం. మహాభారత యుద్ధం అంటే ఏం గుర్తొస్తుంది మనకి? 5 తమ్ముళ్ళు ఒకవైపు, 100 మంది తమ్ముళ్ళు ఒకవైపు, ఇద్దరు ఘిషుం ఘిషుం. అంటే రామాయణము అనేటటువంటి మాట విన్నా, మహాభారతము అనేటటువంటి మాట విన్నా మనకి యుద్ధమే గుర్తొస్తుంది. కానీ వాస్తవం ఏమిటి? రామరామణ యుద్ధం అయిన తర్వాత దాని ఫలితము రామరాజ్యముగా రూపొందింది. ఇది మర్చిపోతాం మనం. రామాయణం అంటే రావణాసురుడు చంపేశాడే అయిపోయింది. సినిమాల్లో కూడా అంతవరకు చూపిస్తారు. మనం చదివేటటువంటి రామాయణంలో కూడా కథ అంతవరకే వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే రామరావణ యుద్ధం జరిగిపోయింది, రాముడు చనిపోయాడు, రాముడు రావణాసురుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత కోలాహలంగా అయోధ్యకు వెళ్ళాడు. అయోధ్యకు వెళ్ళిన తర్వాత రామపట్టాభిషేకం జరిగింది. తర్వాత మంగళారతి పాడేస్తారు, అయిపోయింది. కానీ అసలు రాముడి యొక్క జీవిత ఉద్దేశ్యము రావణ సంహారం కాదు. రాముడి యొక్క జీవిత ఉద్దేశ్యము ఏంటి అంటే రామరాజ్య స్థాపన. రామరాజ్య స్థాపనకి రావణాసురుడు అడ్డు తగులుతాడు కనుక రావణాసురుడిని లేపేయాల్సి వచ్చింది. పాయింట్ అర్థం చేసుకోండి అది. అలాగే మహాభారత యుద్ధము ఇంకా పూర్తి కాలేదు. కృష్ణావతారము దేని కొరకు వచ్చిందో అది అవలే. రామాయణం అయిపోయింది, రాముడు రావణాసురుడిని చంపేశాడు, రామరాజ్యం స్థాపించేశాము అన్నది మనకు తెలుసు. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? రాముడు దానికి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు వేసుకున్నాడు, ఎంతమంది సహాయ సహకారాలు తీసుకున్నాడో అదంతా మనకి తెలియదు. కానీ తెలుసుకోవాలి అది కూడా. కానీ కృష్ణావతారం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రము రావణ సంహారం జరిగిపోయినట్టే మహాభారత యుద్ధంలో 18 అక్షరమణీయుల సేన ఓకేనా? వినిపిస్తుందా అందరికీ? వినిపిస్తుందా అందరికీ? రైట్. మహాభారత యుద్ధము జరిగింది. ఏ విధంగా అవుతాయి? వానరులు, ఎలుగుబంట్లు, మిగతా జంతుజాలాలు ఉడతలతో సహా రాముడికి రావణ సంహారానికి ఉపయోగపడ్డారు. యుద్ధం అయిపోయింది. రాముడు అయోధ్యకి వచ్చేశాడు. వచ్చేశాక పట్టాభిషిక్తుడయ్యాడు, ఆరతి అయిపోయింది, జయమంగళం పాడేశాడు. తర్వాత రాముడు ఏం చేశాడని, తర్వాత ఈ ఉడతలు, ఈ కోతులు, ఈ ఎలుగుబంట్లు ఏం చేశాయని, వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటారా? లేకపోతే అవి రాముడికి సహాయపడటానికి ఇంకా ఇంకా సహాయపడి ఉంటారా? ఖచ్చితంగా సహాయపడి ఉంటాయి. అంటే రావణ సంహారంతో పని పూర్తవులే, చెత్త చెదారం అంతా తీయాలి, కలుపులు తీయాలి, మళ్లీ ఒక నూతన నిర్మాణం చేయాలి. రామరాజ్యం స్థాపించాడు, ఇది మనకు అర్థమవుతోంది. ఈ రామరాజ్యం ఎలా స్థాపించాడు, దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం జరిగింది అంటే రామరాజ్య స్థాపనకి. అసలు రాముడు చనిపోవటమే మర్చిపోయాడు. నీ కథ తెలిస్తే తెలుస్తుంది, నేను ఎవరు వచ్చి గుర్తు చేస్తాడు. నాయన వచ్చిన పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయి అంటే ఆయనకి గుర్తుండేది, వచ్చిన పని అయిపోలే. ఆయన రామరాజ్య స్థాపనలో ఎన్ని వేల సంవత్సరాలు కంటిన్యూస్ గా వర్క్ చేశాడు అంటే ఆ పని చేస్తూ 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 చనిపోవటం మర్చిపోయాడు. మళ్ళీ గుర్తు చేయాల్సి వచ్చింది ప్రకృతి ఆయనకి. అంటే రావణ సంహారం తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు రామరాజ్య స్థాపన జరుగుతూనే ఉన్నది. ఇంకా మహాభారతానికి వద్దాం. అసలు విషయం ఎందుకు నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను, పంచపాండవులు 5 దేవతా శక్తుల యొక్క ఆవిర్భావంతో శ్రీకృష్ణుడికి సహాయపడటానికి ఆవిర్భవించారు. 5 దేవతల సహాయంతో దానికి సంకేతంగానే మీ ముందు 5 దీపాలు వెలిగించుకుంటున్నారు. మహాభారత యుద్ధం యొక్క అతీతి గుర్తులు మీరు గుర్తు చేసుకుంటున్నారు. పంచపాండవులు పంచ దేవతలు, దేవతలు అంటే దీపాలు, వెలిగేటటువంటి వాళ్ళు దేవతలు. పంచదీపాలు వెలిగించుకున్నాక వారి యొక్క సుగంధము, దేవతల యొక్క సుగంధము నిరంతరం వస్తూనే ఉంటుంది. అదే ఒక దేశకాల పరిస్థితులకి బంధింపబడి ఉండదు కనుక ఆ 5 దీపాలు, 5 దేవతలు, ఆ పంచ పాండవుల యొక్క సువాసనలను నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ సువాసనలను నా యొక్క షట్చక్రాలలోకి పీల్చుకుంటున్నాను. నా యొక్క చక్రాలను, నా యొక్క సామర్థ్యాలను నా స్వార్థము కొరకు కాక గురువు ఎలా చెప్తే అలా చేయటానికి నేను సమర్పణ చేసుకుంటున్నాను అని మీరు ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతిని పెట్టుకుని ఇందాక సంకల్పం తీసుకున్నారు. అది ప్రతిరోజు మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సరే, మహాభారత యుద్ధం జరిగిపోయింది, రామరాజ్య స్థాపన జరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది అని చెప్పాను కదా నేను. శ్రీకృష్ణుడు అర్జునుడు పంచపాండవులు కలిసి చేసినటువంటి ఆ మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు పూర్తయినది. ఈ ప్రపంచము 5 దీపాలు 5 అగరొత్తులు ఇవంతా కూడా మన పృథ్వీ గ్రహానికి సక్తమైంది అని సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి ప్రపంచం అంతా కూడా ఒక అట్టు ఉడికినట్టు ఉడికిపోయింది. మీకు గుర్తుందో లేదో 2000 సంవత్సరము మిలినియము ఏదైనా అయిపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు అని జరిగిపోయింది మీకు తెలియటం లేదు. చాలా మంది నన్ను అడుగుతారు జరిగిపోయిందే మాకు తెలియటం లేదు, ఇది ఎలా సంభవం మాస్టర్. మీలో కొంతమంది పెద్దలు మొదటి వాళ్ళు వారు చూశారు, సెకండ్ వాళ్ళు వారు చూశారు, ఇప్పుడు జీవించే ఉన్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎలా జీవించారో అలాగే సెకండ్ వరల్డ్ వార్ కూడా జీవించారు, ఇప్పుడు అలాగే జీవిస్తున్నారు, వయసు పెరిగింది. ఇది నేను తెలుసు కదా. అంటే 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి అసలు ఆ వరల్డ్ వార్ అయిందో లేదో కూడా తెలియదు. కానీ యుద్ధాలు చేసినటువంటి దేశాల యొక్క భవిష్యత్తు మారిపోయింది. అలాగే 2000 సంవత్సరము 2080 నాడు ప్రకృతిలో జరిగేటటువంటి ఆ దేవదానవ సంహారంలో ఆసుర శక్తులు పూర్తిగా నాశనం అయిపోయాయి అది మనకి తెలియదు. అంతేందుకు ఎలక్షన్స్ వస్తాయి, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మెయిన్ గా చాలా విజృంభించి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మీకు ఇష్టం ఉంటే ఆ ప్రచారం వింటారు, ఇష్టం లేకపోతే ఏంటి గోళ అంటారు. కానీ ఆ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకి అది గోళ కాదు, వాళ్ళగారి జీవన మరణ సమస్య. వాళ్ళ క్యాండిడేట్ గెలిస్తే వాళ్ళ పార్టీ పవర్లోకి వస్తుంది, వాళ్ళ క్యాండిడేట్ గెలిస్తే వాళ్ళ పార్టీ పవర్లోకి వస్తుంది. సరే ఎలక్షన్స్ అయిపోతాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ నిత్య జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా? రాదు. ఏ పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నా మీ వ్యక్తిగత జీవితంలో మార్పు రాదు. అంచేత చాలా మందికి ఈ ఎలక్షన్స్ హడావిడి కనుక వాళ్ళు గమనించి ఉండకపోతే అసలు ఎలక్షన్స్ అయ్యాయి, ఫలానా పార్టీ గెలిచింది, గెలిచిన పార్టీ ఓడించిన పార్టీని విస్థాపితం చేసి తను గద్దెక్కింది అన్న సంగతి మీకు తెలియదు. పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తున్నాను. అంచేత 2000 సంవత్సరం నాడు ఈ సంఘటనలన్నీ జరిగిపోయాయి, మనకి ఎందుకు గమనంలో లేదు అంటే అసలు మనం ఆ దిశలో చూడలేదు. కానీ ప్రకృతికి తెలిసి ఏం చేయాలో, పంచపాండవులు ప్రకృతిలో ఉన్నటువంటి 5 దేవతాశక్తుల యొక్క ప్రతీకలు కనుక. ఈనాడు వరుణదేవుడు ప్రకోపించి తన కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అగ్నిదేవుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. పృథ్వీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. పృథ్వీ ఎలా చూపిస్తుంది తన ప్రతాపాన్ని అనేది ఒక పాల ద్వారా చూపిస్తుంది. గమనించుకోండి, ఎందుకు నేను ఇంత ఆవేదనతో పని కట్టుకొచ్చి మళ్ళీ చెప్తున్నాను. ఈ గురుస్థానాలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకుని చేసే జపాలు పెంచుకోండి తప్ప తగ్గించుకోకండి. కనీసం మీ ఇల్లు సేఫ్ అవుతుంది. ఎక్కడ ఈ గురుస్థానాలు ఉంటాయో అక్కడ భూకంపాల ప్రభావం ఉండకపోవచ్చు, నీటి యొక్క ప్రభావం ఉండకపోవచ్చు, అగ్ని యొక్క ప్రభావం ఉండకపోవచ్చు. గ్యారంటీ ఇవ్వను, యుద్ధంలో ఎవరు గ్యారంటీ ఇవ్వగలడు? నీకు దెబ్బ తగులుతుందో తగలదో అని కాస్త జాగ్రత్తగా యుద్ధం చేయగలిగితే, కవచాలు శిరస్త్రాణాలు అవి కట్టుకోగలిగితే దెబ్బలు తగలవు అని అనుకుంటాం మనం. ఇది అలాంటిదే. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 1 సంవత్సరము కనుక మనం అందరము కూడా ప్రకృతికి సహకరించగలిగితే ఈ పృథ్వీ స్వర్గంగా మారిపోతుంది. సహకరించకపోయినా పృథ్వీ స్వర్గంగా మారుతుంది, కానీ మీరు ఆ పృథ్వీలో ఉండరు. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాట వినండి. మీరు కనుక సహకరిస్తే రాబోయేటటువంటి రోజులలో పృథ్వీ స్వర్గంగా మారినప్పుడు మీరు కూడా ఆ స్వర్గంలో పాలు పంచుకుంటారు. ఎలక్షన్ లో చాలా బాగా తిరిగిన వాడు ఆ పార్టీ పవర్లోకి వస్తే గ్యారంటీగా వాడికి ఎంతో కొంత లాభం ఉంటుంది. ఎలక్షన్ కి విరుద్ధంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తుంచుకుపోతాడు. వాడు జీవిస్తాడు, నేనే మీరు సరిపోతారు, మీరు కొంపలు అంటుకుపోతాయి, మీరు ఉండరు అని నేనేమంటాను లేదు. కానీ మీ జీవితానికి ఆ రోజు మాస్టారు చెప్పారు మాకు అర్థం కాలేదు అంటారు, అందువల్ల అర్థమయ్య భాషలో చెప్తున్నారు. మీకు భయపెడితే తప్ప మీకు అర్థం కాదు. మీకు భయం యొక్క భాషే తెలుసు తప్ప ప్రేమ, సహకారము, స్వార్థరహితమైనటువంటి జీవితము అనేటటువంటి భాషలు మనకు అర్థం కావు. కానీ బెదిరింపు మాత్రం కాదు, ఇది జరగబోయేదే అదే. పంచతత్వాలకి నేను సహకరించకపోతే మీలో ఉన్నటువంటి ఆ పంచతత్వాలే మీకు ఎదురు తిరుగుతాయి. మీ శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వం ఎదురు తిరిగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. ఈనాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేనటువంటి ఒక వ్యక్తిని నేను చూడలేదు. ఆరోగ్యంగా వాడు తిరుగుతూ ఉండొచ్చు, కానీ వాడు కడుపు యొక్క పరిస్థితి వాడిని అడిగితే వాడు చెప్తాడు. ఇది అగ్నిని మీరు దుర్వినియోగం చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం. చాలా మందికి ఈ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదము ఈ ఐదు దీపాలు కనుక మీరు వెలిగించుకోగలిగితే ఏమో గ్యారంటీ ఎవరు ఇవ్వగలడమ్మా. రెండోది జలతత్వము. నీరుని మిస్యూజ్ చేశాం మన శరీరంలో, డయాబెటీస్ తెచ్చుకున్నాం మనం. మధుమేహ వ్యాధి, డయాబెటీస్ కి భారతదేశము ఈనాడు పెద్ద పీట వేసుకుంది. పేపర్ చూడండి, ఇవాళ పేపర్లో పండుతుంది, ఎక్కడో నాకు గుర్తులేదు ఏ పేపర్లో చదివాను. డయాబెటీస్ అనేటటువంటిది రోగం కాదు, డాక్టర్ని అడగండి వాడు చెప్తాడు. దాని మందు లేదు డయాబెటీస్ కి, మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కి మందు లేదు, కానీ ఇక్కడ మందు ఉంది. ఒక సంవత్సరం పాటు ఈ విషయాలన్నీ కూలంకషంగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి వైజ్ఞానిక దృష్టికోణంతో ఈ విధానాన్ని అందజేశాడు. ఒక సంవత్సరం పాటు మనం చేసి చూసుకుందాం అనేటటువంటి సింపుల్ మానసిక స్థితి ఉంటే చాలు మీకు. మీ జీవితాలు మారిపోవటమే కాకుండా ప్రపంచానికి కూడా మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ మధుమేహ వ్యాధి పెద్ద పీట భారతదేశంలో వేసుకుని నాకేమనిపిస్తుంది అంటే, నాకు స్టాటిస్టిక్స్ లేవు నా దగ్గర, ప్రాబబ్లీ ఆంధ్రప్రదేశ్లో డయాబెటీస్ ఇంకా ఎక్కువగా ఉందేమో. 7 రోజుల పాటు వర్షం మన వాయించి పడేసింది. ఆ లోపల ఉన్నటువంటి అగ్ని డెంగ్యూ ఫీవర్గా మీ నరాలను వాటిని కూడా గుంజేసి శరీరాన్ని కదలలేనటువంటి స్థితికి తీసుకువెళ్లేటటువంటి ఓ విచిత్రమైనటువంటి రోగంగా. ఏంటా రోగం పేరు? చికెన్ గునియా. అయినా మనకి అర్థం కావటం లేదు. ఇది చేసి చూద్దాము ఏమవుతుందో. కష్టమేం కాదు కదా రోజు చేసుకునేది. కానీ ఇది మీ రోగ నివారణ కోసం నేను చెప్పటమే. ఇది ఇదంతా నేను దేని కొరకు చెప్తున్నాను అంటే, 5000 సంవత్సరాలు అయిపోయింది మహాభారత యుద్ధం జరిగి, ఇంకా మహాభారత నిర్మాణము జరగవలసి ఉన్నది. మహాభారత యుద్ధం అయిపోయింది, రామరావణ యుద్ధం అయిపోయింది. రామరాజ్య స్థాపనకి 1000 సంవత్సరాలు పట్టినట్టే మహాభారత యుద్ధము అయిపోయినది. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి మహాభారత నిర్మాణము జరగవలసి ఉన్నది. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి అంటే గీతా మార్గము. ముందు అది అర్థం చేసుకోండి. భారతీయులకి అది చాలా సులభంగా ఉండవచ్చు. భగవద్గీతను చాలా మంది ఎలా చదువుతున్నారు అంటే, నిత్య జీవితానికి ఉపయోగపడనటువంటి పుస్తకంగా చదువుతున్నారు. పారాయణ చేస్తున్నారు, మంచిదే. యజ్ఞాలు చేస్తున్నారు, గీతా జ్ఞాన యజ్ఞాలు చాలా మంచిదే. చిన్నయానంద లాంటి వ్యాసుడే మళ్ళా అవతరించి భగవద్గీతను మళ్లీ ప్రపంచానికి అందజేయటానికి ప్రయత్నించాడా అనేటటువంటి ఒక మహా ఉద్ధృతమైనటువంటి రెవల్యూషన్ గా ఆయన తీసుకొచ్చాడు గీతా జ్ఞాన యజ్ఞాలు. చాలా చోట్ల గీతా ప్రచార సమితిలని, గీతా ప్రచార వేదికలని ఉన్నాయి. నాకు ఆశ్చర్యం ఎక్కడిస్తుంది అంటే, గీత ఉన్నాక నిద్రపోయేటటువంటి వ్యక్తులు గీత ఎలా చదువుతున్నారు అని. ఎందుకంటే భగవద్గీతలో కృద్ధుడికి చెప్తాడు శ్రీకృష్ణుడు, పద్మపురాణం అనుకుంటానది, అందులో గీతా మహాత్యం గురించి చెప్తూ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. శ్రీకృష్ణుడు, 3 లోకాలని నేను పాలిస్తున్నాను. మనకి 3 లోకాలంటేనే ఏంటో తెలీదు. మొదటిది ఏంటి అంటే ఈ భూలోకం. కాస్త మనకి అవగాహన ఉంది, కానీ భూలోకం గురించి కూడా మనకేం పెద్ద అవగాహన లేదు. అమలాపురంలో జీవిస్తున్నటువంటి నీకే అమలాపురంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు మీకు పూర్తిగా. ఇంకా భూలోకం గురించి మనకేం తెలుస్తుంది? భూలోకం కాకుండా భూలోకము అని ఒక లోకం ఉన్నది. దాన్ని అంతరిక్షము అని కూడా అంటాం. ఆ లోకంలో కల్పవృక్షం ఉంటుంది. భూలోకంలో ఉంటారు కల్పవృక్షము, భూలోకంలో పరుసవేది ఉంటుంది. దాన్ని శంకరాచార్యులు వారు చింతామణి అన్నారు. చింతామణి అంటే అర్థం ఏంటి, దాన్ని కనుక మీ దగ్గర ఉంచుకుంటే దాంతో మీరు దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. భూలోకంలో ఉండదు, భువర్లోకంలో కల్పవృక్షం ఉంది. కల్పవృక్షం అంటే ఏంటి, మీరు ఏం కల్పన చేస్తారో, ఏమి ఊహించుకుంటారో అవి జరిగిపోతాయి. నేను ఒకసారి నాకు కల్పవృక్షం ఎక్కడ ఉందో తెలుసు అన్నా, పుట్టినే అన్నా, నాకు నిజంగా తెలియదు ఎక్కడ ఉందో. భువర్లోకంలో కల్పవృక్షం ఉంది అని చెప్పారు. అంటే చాలా మంది అయితే మాకు చెప్పండి, మేము ఆ చెట్టు కింద కూర్చొని ఏం చేస్తారు మీరు, మేము ఆలోచి ఏం కోరుకుంటే అది అయిపోతుంది కదా, ఇది ఎలా కూడా పని లేకుండా ఉన్నాం, ఈ పరీక్షలు ఇవి అంతా ఎందుకు అన్నాయి. అంటే శివుడు పార్వతీదేవికి జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను వాళ్ళకి. శ్రీశైల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట కొంతమంది ఒక దంపతులు, వయసు వచ్చినటువంటి దంపతులు తపస్సు చేసుకోవటానికి వెళ్ళారు. తపస్సు చేసుకుంటున్నారు, ఏడు గడిచిపోయాయి, బాగా ముసలాలు అయిపోయారు, శరీరాలు వంగిపోయి. పార్వతీదేవి చూసింది, నాదా వీళ్ళు ఇన్ని నేల బట్టి తపస్సు చేస్తున్నారు, వీళ్ళకి వరాలు ఇచ్చేద్దామని. వరాలు ఇచ్చేయచ్చమ్మా, కానీ వీళ్ళకి కోరుకోవటం ఇంకా రాదు అంచేది, ఇప్పుడు మనం వరాలు ఇచ్చామంటే ఆ వరాలు వేస్ట్ అయిపోతాయన్నది. పార్వతీదేవి ఒప్పుకోలేదు, సరే వెళ్ళారు. వరం అడిగండి, అమ్మ ఒక వరం ఇస్తుంది, అయ్య ఒక వరం ఇస్తాడు. అలా ఆనందించారు వృద్ధ దంపతులు. సరే భార్యను ముందు కోరుకోమన్నాడు. పాపం భార్య భర్తకి సేవ చేయటానికి ఓపిక లేక, అది లేక సేవ చేయటానికి నాకు ఓపిక వస్తుంది కదా అని ఏమని అడిగింది అంటే, నేను ఒక జలసత్వాలు ఉన్నటువంటి ఒక అందమైనటువంటి యువతిగా మారిపోవాలి అని అడిగింది. అమ్మ కదా వస్తుందండి. పక్కనే ముసలాడు అన్నాడు, ఇక్కడ ఏమైపోయింది, 16 ఏళ్ళ యువతిగా మారిపోయింది, వేణిగోళం పెండింది. నేను ఇక్కడ ఉండగా నువ్వు యవనం కోరుకుంటావా అని చెప్పి ఏమన్నాడు శంకరాచార్య, శివుడు ఇవ్వాలి కదా శంకరుడు వరం, అంటే ఏమని కోరుకున్నాడు అంటే, ఈవిడ మళ్ళీ ముసలాడు అయిపోవాలి, 2 వరాలు అవుట్. ఎక్కడున్నారు వాళ్ళు, ఉన్న చోటే ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా, అందుకే మన ఆలోచనలు మార్చుకోకపోతే చాలా ప్రమాదాలు. కల్పవృక్షాలు అవి కొంపలు ముంచుతాయి. ఎందుకంటే మనకు కోరుకోవటమే రాదు, మీరు అనుకోవచ్చు, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది మీకేం కోరుకోవాలో తెలియదు అని కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఇక్కడ కల్పవృక్షం ఉంది, మీరు కోరుకోండి, మీకు కావాల్సింది ఏది అంటే మీరు తక్కమని కోరుకోలేరు. భూగర్భ లోకం విచిత్రమైనటువంటి లోకం అది, కల్పవృక్షం యొక్క లోకము. ఇది కాక స్వర్లోకం అనే ఒక లోకం ఉంది, దాన్ని స్వర్గము అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అక్కడ కామధేను ఉంది, పరిశువేది, కల్పవృక్షము, కామధేను ఇవన్నీ ఉన్నాయి మూడు లోకాల్లో. ఈ మూడు లోకాలని పరిపాలిస్తున్నాను నేను, గీతా జ్ఞానం అపాశ్రిత్య. భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని పృథ్వీ లోకాన్ని మాత్రమే కాదు అర్జున, నేను అంతరిక్షాన్ని స్వర్గలోకాన్ని కూడా పరిపాలిస్తున్నాను అంటే, భగవద్గీత చదువుతున్నటువంటి మనము దేన్ని పరిపాలించలేకుండా ఉన్నాం. కారణం ఏంటి, ఆ దృష్టికోణంతో చదవటం లేదు. అందువల్ల మహాభారతము భగవద్గీత అనేటటువంటి బ్యానర్తో భగవద్గీతలో చెప్పబడినటువంటి ఒక సాధన మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇంకా ఏ సాధనను చేయక్కర్లేదు. ఈ సాధనని గురుదేవులు సమర్పణ యోగము అని చెప్పారు. ప్రతిరోజు ఇలా దీపాలు వెలిగించుకుని మీరు చేయవలసినటువంటి మంత్రుల పని చేసుకున్న తర్వాత భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మనస్ఫూర్తిగా అడగండి. శ్లోకాన్ని పారాయణ చేయమంటానే నేను. భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని అడగండి. ఏంట శ్లోకము, నేను పిరికివాణ్ణి, నాకు అన్ని తెలుసు, మారాలి అని ఉంది కానీ మారలేకపోతున్నాను. కానీ ప్రకృతిలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ నేను మారాలి అనుకున్నా కూడా మారే ధైర్యమూ లేదు, సాహసమూ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏమి చేయమంటావు, అది తేల్చి చెప్పు అని అడగండి మీ లోపల ఉన్నటువంటి జగద్గురువుని.
సంస్కృతంలో అడగక్కర్లే, భావం అర్థమవుతుంది కదా మీకు. ఇది కూడా మీరు అడగలేకపోతే ఇంకా మీరు మామూలు జీవించే వాళ్ళలాగా బతుకుతూ ఉండండి, నేను చేయగలిగేది ఏంది? మాకు చాలా హాయిగా ఉన్నామండి, ఇలాగే బతుకుతామంటే నేనేం చేయలేను. కానీ ఒక మహాభారత నిర్మాణంలో మేము పాలు పంచుకుంటాము, ఒక సంవత్సరంలో మహాభారతం నిర్మించబడిపోతుంది. అంటే మీకు నాకు ఆ శక్తి లేకపోవచ్చు, కృష్ణుడికి ఆ శక్తి ఉన్నది. అందువల్ల ఆవేదన లేనటువంటి చదువులు కానీ భక్తి కానీ వేస్ట్. నీకేదో కోరికలు కావాలి, నేనేదో వచ్చేయాలి, నేనేదో కోటీశ్వరుని అయిపోవాలి, నీకు ఆ హక్కు ఉన్నదా? నువ్వు అయిపోయి ఏం చేస్తావు కోటీశ్వరుడివి? చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు ఈనాడు ప్రపంచంలో. ఎందుకు వాళ్ళు ఎందుకు పనికిరాదు వాళ్ళ డబ్బు? వాళ్ళు తింటానికి కూడా గతి లేకుండా అల్సర్స్ అయ్యి తెచ్చుకొని జీవిస్తున్నారు. భావం అర్థం చేసుకోండి, ఆవేదన అర్థం చేసుకోండి. ఏం చేద్దాం మనం దానికి? భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకమే నేను ఇప్పుడు మీకు చెప్పాను. నేను ఇంత శ్లోకం ఎవరికైనా గుర్తొస్తున్నా? మీకు కాదమ్మా, ఇంట్లో ఉన్న వాళ్ళకి. భగవద్గీత చదివిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. చేత ఆ ఆర్తి అర్జునుడిలో ఉన్నటువంటి ఆ ఆర్తి, నేను పిరికివాడిని, నువ్వు ఎంతైనా చెప్పు, శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి నా రథాన్ని నడిపినా నేను రథం ఎక్కలేను, కానీ నాకు ఆర్తి ఉన్నది, నాకు ఈ ఆవేదన ఉన్నది అని అడగండి, ఖచ్చితంగా మీ జీవితాన్ని తను మార్చేస్తాడు. అడగకుండా మార్చలేడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అంటే ఒక కాగితం మీద సంతకం పెట్టాలి, ఏమి జరిగినా పర్వాలేదు, నేను డాక్టర్ చేతిలో పెడుతున్నాను. నువ్వు ఇంట్లో కూర్చుంటే డాక్టర్ ఏం చేయగలడు? అలాగే నీ యొక్క ఆలోచనలలో ఈ మార్పు తీసుకొచ్చినా చాలు. చిన్న మార్పు ఏంటి అంటే, నేను బయట పడలేకుండా ఉన్నాను ఈ పరిస్థితుల నుంచి, నన్ను బయటపడే. దానికి సంస్కృతంలో ఆ శ్లోకం ఉన్నది, కార్పణ్య దోషోపహత స్వభావ. నా స్వభావమే పిరికితనము. ఏమో రేపేమవుతుందో, మహాభారత నిర్మాణం అది అది అంటున్నారు, పుట్టి స్వర్గంగా మారిపోతుంది అనుకుంటున్నాను. అవుతుందో అవుతో అడిగి తెలుసు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమూహ చేత. కానీ నాకు ఈ ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉంది, మూఢభక్తి ఉంది నాకు, కానీ ఏం చేయాలో తెలియటం లేదు. పృచ్ఛామిత్వాం ధర్మ సమూహ చేత యేయస్యా నిశ్చితం బ్రూహితన్ని శిష్య స్నేహం సాధు మాంసాం ప్రపన్నం. నేను మీ శిష్యుణ్ణి, హే కృష్ణ, హే అంతర్యామిన్, హే హృదయవాసి, నువ్వు నాకు మార్గం చూపించు అని రోజు అడగండి. అడుగుతూ ఆద్యాచక్రం దగ్గర నేను దృష్టి ఉంచుకోమన్నాను కదా. మరి అక్కడ ఏం చేయాలి? కృష్ణుడు చెప్పడానికి ముందు మీరు కృష్ణుడికి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఈ స్థితికి నువ్వే నన్ను లాక్కు రావాలి. ఏంటి, నా మోహాలు పోవాలి, నా సందేహాలు పోవాలి. తత్ప్రసాదాత్మయాచ్యుత, నీ యొక్క అనుగ్రహంతో ఇది పోతుంది, నా యొక్క సామర్థ్యంతో ఇది రాదు. కానీ ఇది కనుక నీ యొక్క అనుగ్రహంతో నాకు వస్తే నేనేంటి గ్యారంటీ ఇస్తున్నాను అంటే, కరిష్యే వచనం తవ, హే కృష్ణ, హే అంతర్యామి, హే హృదయవాసి, అప్పుడు గ్యారంటీగా నువ్వు చెప్పిందే నేను చేస్తాను. ఆజ్ఞాచక్రం దగ్గర ఆ భావన రావాలి. ఆ అగ్ని ఉన్నదే ఆ జ్యోతి. ఆ జ్యోతి మీ యొక్క అజ్ఞానాంధకారాన్ని తొలగించేస్తుంది, మీ మోహాలను తొలగించేస్తుంది. చాలా చోట్ల మనకున్నటువంటి ఒక చిన్న గందరగోళం ఏంటి అంటే, మనం ఉండకపోతే ఇక్కడ పని జరగదేమో అని. కానీ మీకు తెలుసు, మీరు లేకపోతేనే పని బాగా జరుగుతుందేమో అని. చూసుకోండి ఒకసారి, మన ఇంట్లో ఉంటే పిల్లలు వాళ్ళు ఆనందిస్తారు, మన ఇంటికి బయటకు వెళ్ళిపోతే పిల్లలు వాళ్ళు ఆనందిస్తారు. అంచేత నా సలహా ఏంటి అంటే, ఒక్క సంవత్సరం పాటు ఈ మానసిక స్థితి తెచ్చుకోవటానికి ట్రై చేయండి. భగవద్గీత యొక్క ఒక అధ్యాయమైనా, 2 అధ్యాయాలైనా, 3 అధ్యాయాలైనా, 18 అధ్యాయాలైనా రోజు చదవండి. మాట వరుసకి నేను 1 అధ్యాయమైనా 2 అధ్యాయాలైనా అయ్యాను, కానీ దమ్మున్నటువంటి మీరు ఒక సంవత్సరం పాటు భగవద్గీత 18 అధ్యాయాలు మేము రోజు చదువుతాము అన్న నిర్ణయం తీసుకోలేకపోతే ఇంకా మీకు భగవద్గీత మీద, కృష్ణుడి మీద ఉన్న ప్రేమ ఏమిటి అని నేను క్వశ్చన్ చేస్తాను. ఒక సంవత్సరమైనా నేను మీతో అంటున్నది, ప్రతిరోజు 18 అధ్యాయాలు భగవద్గీత చదువుకోండి. కానీ కండిషన్ ఏంటంటే, ముందు ఇలా దీపాలు వెలిగించుకుని, 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించేసుకుని, ఇంకా అక్కడ కృష్ణనామని మీ ఇష్టమైనటువంటి కృష్ణనామం 100 సార్లు చేసుకుని భగవద్గీత పారాయణ చేసేసుకోండి. ఒకే సిట్టింగ్లో లేకపోతే 18 సిట్టింగుల్లో చేసుకోండి, లేదు 3 సిట్టింగుల్లో చేసుకోండి, కానీ మీ ఇష్టం అది. ఇంకా దాని తర్వాత ప్రతి ఆదివారము కూడా ఈ గీత పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు గీత యజ్ఞాలు చేసుకోండి. మొత్తం 18 అధ్యాయులు అహుతులు అయింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామగా పాండవాశ్చైవ కిమకురువత సంజయ స్వాహ ఇదం వాసుదేవాయ ఇదం నమః. లాస్ట్ శ్లోకం, ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్వతోధనోధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధువాని తిర్మతి మమ స్వాహ ఇదం వాసుదేవాయ ఇదం నమః. ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగించండి. అంతేకాక ప్రతి శుక్లపక్ష ఏకాదశి, అంటే మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రేపు 1వ తారీఖున వస్తుంది, డిసెంబర్ 1వ తారీఖున. ఆనాడు గీతా జయంతి, అంటే ప్రపంచానికి భగవద్గీత అందజేయబడినటువంటి రోజు ఆ రోజు. ఆ రోజు ఒక బృహత్ ప్రణాళికగా గీతా సాధకులందరూ కూడా కలిసి ఈ విషయాన్ని చర్చించుకుని మీ మీ ఏరియాజులో ఈ గీతా పారాయణ యజ్ఞ కార్యక్రమాల పరంపర కొనసాగించండి. గీతా సాధకులుగా జీవించడం కష్టం, ఇచ్చట స్థిత ప్రజ్ఞత్వం రావాలి, గుణాతీత స్థితి రావాలి, మోక్షము కూడా వద్దు అనేటటువంటి స్థితి వస్తే తప్ప గీతలో చెప్పబడినటువంటి సాధనా విధానాలను మనం అవలంబించలేము. కానీ నేను అవలంబించలేకుండా ఉన్నాను, నాకు నేర్చుకోవాలనేటటువంటి ఆర్తి ఉన్నది అనే ఆర్తి మీరు చూపించండి భగవంతుడికి, ఆ ఆర్తి మిమ్మల్ని లాక్కువెళ్తుంది. అది నేను చెప్పేటటువంటి ఒక మార్గము మహాభారతానికి. గీత అధ్యయనము పారాయణ ప్రతి ఆదివారము 700 శ్లోకాలు గీతతో పాటు ఆహుతి, వీలైతే 18 కుండాలు పెట్టుకుని 18 అధ్యాయానికి 18 కలిస్తే చాలు. దీని తర్వాత ప్రతి శుద్ధ ఏకాదశికి ఈ 18 యజ్ఞ కుండాలతో గీత గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక బృహత్ ప్రణాళిక వేసుకుని ఈ గీతా పరంపరను కొనసాగించండి. ఇది ఒక మార్గము మహాభారత నిర్మాణానికి. రెండో మార్గము, ఈ రెండో మార్గంలో దేవాలయాలను ఉపయోగించుకునేటటువంటి విద్య ఒకటి మనము నేర్చుకోబోతున్నాం. దీపాలలో ఆరిపోయినా ఏం పర్వాలేదమ్మా, నేను చెప్పే మాటలు మీలో ఉన్న జ్యోతిని వెలిగిస్తే చాలు. ఈ జ్యోతిని ఎన్ని వెలిగించుకున్నా ఒకటే, అది అర్థమవుతే చాలు మీకు. ఇది వెలిగినా ఆరిపోయినా ఒకటే. ఇది కేవలము ఏంటి అంటే, మనం ప్రతిరోజు చేసేటటువంటి ఈ భావనకి సహాయకారి అవుతుంది. అది కర్మకాండ మీద పెద్ద దృష్టి పెట్టకండి, కానీ వదలవద్దు వాటిని. కర్మకాండకున్న విలువ కర్మకాండకుంది, కానీ ఇది మారకుండా కర్మకాండ ఎంత చేసినా ఒకటే. రావణాసురుడంత తపస్సు చేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకా రాడు అని వాల్మీకి చెప్పాడు, నభూతో నభవిష్యతి అని. కానీ అంత పెద్ద తపస్వి, అంత పెద్ద సాధకుణ్ణి రాక్షసుడు అంటాం మనం. యోగి అనో ఋషి అనో, యోగి ఋషికి కావాల్సింది మానసిక స్థితిలో మార్పు. గీత ద్వారా మహాభారత నిర్మాణ విధానం చర్చించాను నేను. ఇంకా దేవాలయాల ద్వారా చర్చించటానికి ఇక్కడ అమలాపురంలో మన కార్యకర్తలను ఒక విశేషమైనటువంటి కోరిక కోరాను నేను. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చాను నేను. ఏంటంటే ఇక్కడ హనుమ దేవాలయాలు ఎలాగ ఉపాసన చేసి హనుమత్తత్వాన్ని మనలో దింపుకోగలము అని చెప్పేటటువంటి దేవాలయం కావాలి. వెళ్ళి ఆర్తి చేసి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేటటువంటి దేవాలయాలు వద్దు. సాధకులను తయారు చేసేటటువంటి దేవాలయాలు తయారు చేయాలి. 5 దేవాలయాల నిర్మాణానికి పూనుకున్నాను నేను. ఒకటి కాకువాయిలో శివాలయం పెట్టాం, అది స్టార్ట్ అయిపోయింది. ఇంకాస్త కిందగా ఒంగోలు నుంచి కిందకు వస్తే వేటపాలెంలో దత్త దేవాలయం పెట్టాం. అక్కడికి కాస్త దగ్గరలో గాయత్రి దేవాలయాన్ని పెట్టాం. ఇంకాస్త కిందకి వస్తే గుంటూరు దగ్గర ఎర్రబాలెంలో సూర్య దేవాలయాన్ని పెట్టాం. ఎన్ని దేవాలయాలు అర్థమవుతుంది కదా, ఒకటి కాశీ దేవాలయం, రెండు దత్త దేవాలయం, మూడు గాయత్రి దేవాలయం, నాలుగు సూర్య దేవాలయం, ఐదోది ఇక్కడ హనుమద్ దేవాలయం. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కువ చెప్పటానికి టైం ఉన్నా ఈ విషయాలు ఒకే రోజు అవగాహనగా చెప్పలేదు కనుక ఈ ఐదు దేవాలయాలు పంచపాండవులు నిర్మిస్తాయి. అది అక్కడ ఉద్దేశం. పంచపాండవులను నిర్మించడానికి పంచపాండవులలో ఉన్నటువంటి తపశ్శక్తి, పంచపాండవులలో ఉన్నటువంటి పుణ్యశక్తి, పంచపాండవుల్లో ఉన్నటువంటి యోగశక్తి, ఈ మూడు శక్తులు అప్పుడు పాండవులకి శ్రీకృష్ణుడు అందజేశాడు. అదే విధానాన్ని మళ్లీ మనము కొనసాగించుకోబోతున్నాం. దేవాలయాలలో సాధకులు నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఎక్కడ కూడా ఒకవేళ ఏ దేవాలయానికైనా సాధకులు లాంటి వాళ్ళు వెళ్తే ఆ సాధకులకి అక్కడ విలువ లేదు. అందువల్ల నేను ఏమని సంకల్పించుకున్నాను అంటే మనము పెట్టేటటువంటి దేవాలయాలు సాధకుల నిలయాలుగా మారాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దేవాలయంలో సాధన చేసి కాళికాదేవిని ప్రత్యక్షము చేసుకుని తన ఇష్టం వచ్చినట్టు కాళికాదేవిని నడిపించాడు. మనము ఈ దేవాలయాలలో ఆ దేవతలను ప్రత్యక్షం చేసుకోవాలి. ఒక సంవత్సరం లోపల ఇవాళ నుంచి స్టార్ట్ కౌంట్ డౌన్ మీకు. కానీ ఈ దేవాలయాలు సాధకుడికి ఎలా ఉపయోగపడతాయో అనేది మర్చిపోయాం. మనం ఏం చేయాలో మర్చిపోయాం. దేవాలయాల యొక్క ఉద్దేశం ఏంటో మర్చిపోయాం. టూకీగా నేను హనుమ దేవాలయం యొక్క విశిష్టతను మనం ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ హనుమత్ సాధన చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు చేయవలసిన ఒకటి ఏంటి అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి హనుమత్ దేవాలయాలని కాంటాక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు కాదు, మీకు భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రణాళిక చెప్తున్నాను. ప్రతి హనుమత్ దేవాలయంలోనూ కూడా ఇక్కడ మనం ఏ విధమైనటువంటి సాధనలు మనం జరిపిస్తున్నామో శాస్త్ర ప్రకారము అవే సాధనలు అక్కడ కూడా జరిగేటట్టు చూసుకుందాం. ఇదేంటి పెద్ద ప్రణాళిక, కానీ ఒక సంవత్సరం లోపల అయిపోతుంది. 10 మంది మీరు తలుచుకుంటే చాలు. 10 అనేది మాట వచ్చ గంటలు లేదు, ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్నాను. మీలో 10 మంది మాస్టర్లు మీరు చెప్పినట్టు మేము చేస్తాం అంటే చాలు. మీకు అదంతా కూడా హనుమంతుడు చూసుకుంటాడు, నేను కాదు చూసుకునేది. ఏంటి హనుమంతుడు యొక్క మొదటి గొప్పతనం మీరు గుర్తించుకోవాల్సింది అంటే మహాలక్ష్మి సాధన. అష్ట సిద్ధి నవ నిధికే దాత అసువరు దీన్ని జానకి మాత. సీతాదేవి హనుమంతుడికి ఇచ్చినటువంటి వరము ఏమిటి అంటే హనుమంతుడు ఏమి చేయగలడు అంటే అష్ట సిద్ధి నవనిధికే దాత అంటే అష్ట సిద్ధులను నవనిధులను దానము అంటే ఏంటి, నువ్వు ప్రయత్నించక్కర్లే దానికి, ఆయనకి మూడు వచ్చేసింది అనుకోండి హనుమంతుడికి ఇచ్చేస్తాడు. దాత అంటే అర్థం అదే కదా, నువ్వు అలాట సంపాదించుకుని సాధన చేసి ఇంకా దాత ఏముంది, యు డిజర్వ్ ఇట్. కానీ హనుమంతుడికి జానకీదేవి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, సీతాదేవి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, మీరు ఈ మాటల్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందు నేను జానకీదేవి అన్నా, తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకున్నాను నేను, కాదు జానకీదేవి కాదు ఇచ్చింది ఆ వరము, సీతాదేవి ఆ వరం ఇచ్చింది అంటున్నా. మీకు ఆ తేడాలు తెలియాలి అంటే ఆ దేవాలయానికి వచ్చి ఈ సాధనను నేర్చుకోవాలి. ఊక దంపుడుగా ఒకసారి ఏదో మూడు వచ్చేసి వినేసి వెళ్ళిపోతే లాభం లేదు. కొంచెము భారతీయులుగా మనము ఆర్తి చూపించగలిగితే ఈ దేవతా విజ్ఞానాన్ని మళ్లీ మనం ప్రపంచానికి అందజేయగలుగుతాం. అష్ట సిద్ధి నవనిధికే దాత అసువరు దీన్ని జానకి మాత. మొదటిది హనుమంతుడితో మీరు పొందగలిగేది ఏంటి అంటే అష్ట సిద్ధులు పొందగలరు, నవనిధులు పొందగలరు. ఆశ్చర్యం ఏంటి అంటే మహామహా పండితులకే గబుక్కుని చెప్పమంటే అష్ట సిద్ధులు చెప్పలేరు, నవనిధులు అంటే కూడా ఏంటో చెప్పలేరు. అవి ఉన్నాయని తెలిస్తే కదా కావాలి అనేటటువంటి అష్ట సిద్ధి నవనిధికే దాత అసువరు దీన్ని జానకి మాత. ఈ హనుమ దేవాలయాలలో యాష్ట సిద్ధుడు నవనిధులు పొందే మార్గం మనం తెలుసుకోవాలి. మనకి చేతనైనంతగా ఆ అష్ట సిద్ధుల ప్రయోగం నేర్చుకోవాలి.
నేర్చుకోవచ్చు రెండు మూడు నెలలలో,
మ్యాజిక్లు ఏం చేసేయలేకపోవచ్చు, మీరు నీల మీద మీరు నడవలేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకంటే ఈ పంచతత్వాలని మీరు బాగా ఉపయోగించుకోగలరు రెండు మూడు నెలలలో. ఇది మొదటిది మీరు నేర్చుకోవాల్సింది. రెండవది ఏంటి, హనుమంతుడి యొక్క దేవాలయాలలో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే హనుమంతుడు వాయుపుత్రుడు. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఆ విద్య నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఒక కనీసం హక్కైనా మన దగ్గర ఉండాలి.